गुरुन्द्रा श्रीमद् भागवतम तीसरा स्कंद तीसवा अध्याय चौदहवा श्लोक तत्रापि जात निर्वेदो ब्रियमाणा से अमृते जरयोपात्य वैरूप्य मरणा भी मुखो गृहे। अनुवाद और तात्पर्य कृष्ण कृपा श्रीमूर्ति अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की। అనువాదం పూర్వం తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషింపబడుతున్నందున మూర్ఖుడ గృహస్థుడు గృహం ఏడ విరక్తిని పొందడు, ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువు పొంద సన్నద్ధుడై ఉండును. చెప్పండి, పూర్వం తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషింపబడుచున్నను మూర్ఖుడు గృహస్థుడు గృహం ఏడ విరక్తి పొందడు, ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువును పొంద సన్నద్ధుడై ఉండును. తాత్పర్యం గృహ ఆకర్షణ ఎంతటి ప్రబలమైనదంటే ముసలితనంలో కూడా మనిషి కుటుంబీకులచే నిర్లక్ష్యం చేయబడిన గృహ ఆసక్తిని విడనాడడు. ఇంటి అంతే అతడు కుక్క వలె పడి ఉండును. శక్తిని కలిగి ఉన్నప్పుడే మనిషి కుటుంబ జీవితాన్ని త్యాగం చేయుట వైదిక విధానం. కామ్యకర్మల యందు విఫులుడై శక్తిహీనుడు కాకపోవడమే, మరియు రోగగ్రస్తుడు కాకపోవడమే అతడు కుటుంబ జీవితాన్ని త్యజించి మిగిలిన జీవితాంతం దేవదేవుడి సేవ యందు నెలకొని ఉండవాలని ఉపదేశించబడి. కనుకనే 50 ఏళ్ళు దాటినంతనే మనిషి గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టి ఏకాంతముగా వనమందు జీవించవాలని వైదిక శాస్త్రములు బోధించుతున్నవి. పూర్తిగా సన్నద్ధుడైన పిదప ఇంటింట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిపెట్టుటకు అతడు సన్యాసి కావాలను. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తరుంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పూర్వము తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషింపబడుచున్నను మూర్ఖుడకు గృహాసక్తుడు గృహం ఏడ విరక్తిని పొందడు, ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువును పొంద సన్నద్ధుడై ఉండును. కొద్దోచేళ్ళకి ఎదురుగా తెలుగు సీక్రెట్ షురూ కర్ది తేజ్ హై సీక్రెట్ సాల్ కే అందర్ సీక్ జాయేగా. మానవ జీవితం ఎలా గడవాలి, మనం దేనికోసం బతకాల, మామూలు సంసారంలో అందరూ శరీరం కోసం బతకడానికి తినాలా, తినడానికి బతకాల, తినడానికి బతకడం అంటే శరీరం కోసం బతకడం, బతకడానికి తినడం అంటే బతికేదో చేయాలనేటువంటి లక్ష్యం ఉద్దేశం. పల్లెనాడు తింటూ కూర్చుంటాడు, ఏం పని లేదు కాబట్టి. మామూలుగా మన స్వభావం ఏం పని లేకపోతే మనకి భోగపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఏదైనా పనులు పెట్టుకొని జీవితానికి ఒక ఉద్దేశం పెట్టుకొని మళ్ళీ అప్పుడు మనం ఖాళీగా ఉండకుండా లేదా తిండి ధ్యాస లేకుండా. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు లేదా కపిల భగవానుడు తన తల్లి దేవహూతికి ఎలా బతకాల, ఏ ఉద్దేశంతో బతకాల, ఆత్మజ్ఞానం లేనట్లయితే మనకి ముక్తి అనేది ఉందని దానికోసం ప్రయత్నం చేయాలా అనేటువంటి ఆలోచన ఉండదు. దేవుడెవరో తెలియకపోతే మనం దేవుళ్ళు ఉండేటువంటి ఆకర్షణ ఏంది, మన నిజ జీవితం ఏంది తెలియలేదు. మనకి సంసారంలో మనుషులంతా ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకుంటూ ఉంటారు, అనుకరించడం. అంతా కూడా ఇక్కడ నేను మనకి ఆత్మవైభవం తెలియనప్పుడు, మనకి ఆధ్యాత్మిక జీవితం లేనప్పుడు భౌతిక ఉన్నతి, భౌతిక అభివృద్ధి, నేను కూడా ఎంబీబీఎస్ చదువుకోవాలా, నేను కూడా అమెరికా పోవాలా, నేను కూడా బాగా డబ్బు సంపాదించుకోవాలా, నేను కూడా కార్లో తిరగాల, నాకు కూడా బాగా పలుకుబడి ఉండాలా, నా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలా, ఇన్ని విద్యా అహంకారంలో వ్యక్తి ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. నాకు పలుకుబడి ఉండాలా, బాగా డబ్బు ఉండాలా, నాకు పేరు ప్రతిష్టలు రావాలా, బాగా చదువుకోవాలా, నేను భౌతిక సుఖాలన్నీ కూడా నేను అత్యధిక భౌతిక సుఖాన్ని పొందాలా. కానీ ఆధ్యాత్మిక విలువలు తెలిసినటువంటి వాళ్ళు కంప్లీట్గా దీనికి రివర్స్, ఆధ్యాత్మిక జీవితం బతికే వాళ్ళకి భౌతిక జీవితం కోసం బతికే వాళ్ళకి మధ్య పొంతన కుదరదు, ఎలాంటి పోలికలు ఉండవు. వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేయరు, వీళ్ళు చేసే పనులు వాళ్ళు చేయరు. ఎందుకంటే ఒకటి శరీరాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇంకోళ్ళు ఆత్మను లక్ష్యంగా పెట్టుకుని, శరీరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆత్మని నిర్లక్ష్యం చేస్తాడు, భగవంతుని నిర్లక్ష్యం చేస్తాడు, ఆధ్యాత్మికోన్నతిని అతడు పనికిమాలిన పని అనవసరమైన పని అనుకుంటాడు. దానికి విపరీతంగా ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాడు ఈ కుళ్ళి కంపు కొట్టే శరీరం కోసం ఇంత తాపత్రయాలైంది, ఈ చనిపోయేటువంటి ఈ సంసారంలో ఈ ఆసక్తి అయింది, ఈ స్వార్థం అయింది, వాళ్ళ ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ శరీర దృష్టితో బతికేటువంటి వాళ్ళు ఇక్కడ మనం పర్మనెంట్ చావున్నా, మనం ఎదుర్కొన్న అదృష్టి వస్తున్నా కూడా, మనకి ముసలితనం వస్తున్నా కూడా మనం చావు లేదన్నట్టుగానే చాణిక్య పండితుడు చెప్పాడు, పనిచేసేప్పుడు మనం ఇక్కడ శాశ్వతంగా బతుకుతాము అన్న పద్ధతిలో పనిచేయాలంట. గణేష్ పనిచేసేప్పుడు ఎట్లా ఉండాలి ఆలోచన, ఇక్కడే పర్మనెంట్గా బతుకుతాను అన్న పద్ధతిలో. తర్వాత మనం ఈ జీవిత అవసరాలు, బతుకు సుఖాలు దృష్టిలో మనం ఈరోజు చనిపోవచ్చు, వీటన్నిటి అనకాలు ఎందుకు పడాలి అంటే పని గట్టిగా చేయాలి, కానీ భోగాలు మాత్రం పూర్తిగా తగ్గించుకోవాలి. సంసార సుఖాల విషయాలు వచ్చేప్పటికి నీటి మీద బుడగలాంటి జీవితం కాబట్టి వీటన్నిటి వెనకాల ఎందుకు పడాలా, ఈరోజు చనిపోవచ్చు, చావుంది, ఇవన్నీ ఏం అనుభవించాలా అనేటువంటి ఆలోచనలు ఉండాలి. పనిచేసేప్పుడు మనకి ఎట్లా ఆలోచనలు ఉండకూడదు, చనిపోతే ఏం పని చేయాలి అని కూర్చొని వైష్యుడే వర్క్. రెండు విషయాలు, ఒకటి పని చేయడం వల్ల మనం భగవంతుడి సంబంధాన్ని పెట్టుకోగలుగుతాం, పని చేయడం వల్ల బహుశా మనం అనుభవించకపోవచ్చు, కానీ వెనకటి వెనక రాబోయే తరాల వాళ్ళకి మనం సేవ చేసిన వాళ్ళంతా. ఒక ఆయన వాడు మామిడి చెట్లు, ఒక ముసలాయన శ్రీమన్నారాయణ లాంటి వయసుండే ఆయన, ఆయన మామిడి విత్తనాలు నాటి వారి శ్రద్ధగా దానికి నీళ్ళు పోస్తున్నాడు. లక్ష్మణ్లాంటి తింటారు పిల్లవాడు వచ్చి, నేను బతుకుంటా ఈ మామిడి పళ్ళు కాయడానికి 10 ఏళ్ళు పడుతుంది, నీ వయసు ఎంత, ఎందుకంత తాపత్రయపడుతున్నావు అంటే ఆయన ఆలోచనలు ఎట్టబోతున్నాయో ఈయనే తెలియదు పిల్లవాడికి. ఆయన ఈ మేము తినడానికి కాదే బాబు, మీరు ఎదుగొస్తే మీరు తినడానికి, ఇది బాధ్యత పని, పనిచేసేపు జాగ్రత్తగా మనం తింటామో అందుకే పని చేయాలా, మనం తినకపోతే ఎందుకు పని చేయాలా అట్లా కాదు. దేవుడి పని, దీనిలో మనకి లాభం ఏంది పడించుకోక్కర్లేదు. అదే రకంగా పనుల్లో బిజీగా లేకపోతే మనం సోంబేరులాగా తయారవుతాం, మనం భోగాల్లో పడిపోతాం, అటు ఖాళీ కొనకూడదు. వైష్ణవేరకే నిర్జనేర భజన, వైష్ణవకే భక్తి సిద్ధాంత్ మహారాజ్ ఈరోజే రేపే ఫోన్లు వచ్చాయి, 24 అన్నాడు 25 అన్నాడు చూసారా, భక్తి సిద్ధాంత్ మహారాజ్కి తిరోగోకమే. పూజారిలో యాత్రలా తినట్టు ఇంక పూజారి డిపార్ట్మెంట్కి కామె ఏకాదశి పెళ్ళి బోల్దాను పారంటే వయసు అవుతుంది పూజారి డిపార్ట్మెంట్కి కామె ముఖ్యం లేదు. మంగోలు అవి నయాయ పంజిక మార్చ్ వార పంజికకు గౌరాబ్ది పోతే స్టార్ట్స్ విత్ గౌరి పూర్ణిమ టు గౌరి పూర్ణిమ ఠీకనా, నాట్ జనవరి టు జనవరి, నాట్ జన్మాష్టమి టు జన్మాష్టమి. గౌడీ వైష్ణవస్ క్యాలెండర్ స్టార్ట్స్ విత్ అపియరెన్స్ ఆఫ్ చైతన్య మహాప్రభు టు ది నెక్స్ట్ అపియరెన్స్ ఆఫ్ చైతన్య మహాప్రభు. కలియుగంలో మనం చైతన్య మహాప్రభు యొక్క అత్యంత ప్రాముఖ్యత, కలికాలంలో కృష్ణుడు ఇవన్నీ అంత వెనకాల పడక్కర్లేదు, పండగలు లాభం లే, చైతన్య మహాప్రభు మనల్ని ఏమంటారు గౌడీయ వైష్ణవులు. గౌడీయ వైష్ణవులు అంటే మొట్టమొదటి మనం గౌరనామాన్ని, మొట్టమొదటి మనం గౌరి కీర్తన్ని, గౌర ఆరాధనని, చైతన్య మహాప్రభు అడుగు దాడలు పోయినట్టయితే మనకి కృష్ణ భక్తి దొరుకుతుంది. మనం తిన్నగా కృష్ణుడు వెనకాల పోయినట్లయితే మనకి ఏం దొరకదు. చైతన్య భాగవతంలో ఒక లీల ఉంది, సత్యమాత ఇంట్లో కృష్ణ బలరామ విగ్రహాలు ఉన్నాయి పూజ స్థలంలో. తర్వాత సజీవంగా తిరుగాడుతున్నారు చైతన్య మహాప్రభు నిత్యానంద. సచిమాత నైవేద్యం వండి కృష్ణ బలరామకి నైవేద్యం పెట్టి, కృష్ణ బలరామ మనకు కూడా ఇక్కడ నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత కూర్చుంటాం భగవంతుడికి నివేదన అయిన తర్వాత భగవంతుడి ఆరగింపు తర్వాత మనం తీసుకుంటాం కొద్ది సమయం, అరగంట 15 నిమిషాలు కనీసం 5 నిమిషాలు భగవంతుడి ఆరగింపు కోసం. సచిమాత పూజ గదిలోకి వెళ్ళి భోజనం ప్లేట్ నైవేద్యం పెడుతుంది, కూర్చుంటుంది. గొప్ప భక్తురాలు నమ్మకం భగవంతుడు ఆరగిస్తాడు, భగవంతుడు స్వీకరిస్తాడు. నిజంగానే భగవంతుడు తినేవాడు, సచ్చిమాత వండినప్పుడు కానీ, రాఘవ పండిత్ వండినప్పుడు కానీ తప్పకుండా భగవంతుడు ఎక్కడున్నా కూడా, చైతన్య మహాప్రభు ఎక్కడున్నా కూడా తప్పకుండా వచ్చి తినేవాడు, వ్యక్త రూపంలో అవ్యక్త రూపంలో. సచ్చిమాత అనుకునేది నేను పొరపాటున ప్లేట్లో ఐటెంలు పెట్టకుండా తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేశానని నిజాన్ని మొదలైన ప్లేట్ అంతా తయారు చేసి పెట్టింది. అంతే కదా మనం ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టొచ్చి అన్నం కూర పప్పు మజ్జిగ పచ్చడి అడిగి ప్లేట్లో కూర లేదనుకో, నువ్వు వెనక్కి తీసుకొచ్చే అప్పుడు ఎలకలేమన్నా తినేసి మనకి దేవుడు తిన్నాడని ఆలోచన, ఎలకలేమన్నా తినే పిల్లి దూరిందా లోపల. మనకు తెలుసు మనం పెడితే దేవుడు తింటుంది, అందుకని మన ఆలోచన ఇప్పుడే ప్లేట్ లోపల పెట్టొచ్చిన దీనిలో కూర ఐటెం లేకుండా పోయింది, లేదా స్వీట్ లేకుండా పోయింది, పిల్లి అన్నది తినేసిన. तो सची माता नैवेद्यम పెట్టిన తర్వాత దానిలో భగవంతుడు తినేవాడు సగం తినేస్తే ఆమె నాకు మతి మరుపు బస్సు నేను ప్లేట్లు పెట్టకుండా తీసుకెళ్ళి నైవేద్యం పెట్టాయని చెప్పి ఆమె అపోహపడతా ఉండేది. అప్పుడప్పుడు ఆమెకి విగ్రహాలు తింటున్నట్టుగా కనిపించేది. ఆమె కళ్ళు తింటు నాకు చూసుకునేది. నేను ఆమె సరిగ్గా చూస్తున్నా లేదా నేను అక్కడ అది తింటున్నట్టుగా కనబడుతుంది విగ్రహాలను తింటా. కచ్చి మాట పెట్టినప్పుడు ఆ విగ్రహాలు చిన్న కృష్ణ బలాలు విగ్రహాలు తింటూ ఉంటాడు వాళ్ళు. ఆమెకు నాకు కళ్ళగా కొద్దిగా మస మసగా కనబడుతుంది అట నా భ్రమ నా యొక్క నా ఒక ఊహాగానం అట్లే. నిజానికి వాళ్ళు తినేవాళ్ళు. అప్పుడు ఇంకోసారి ఏమైంది కృష్ణ బలరాములు ఇదులు విగ్రహాలు కదలాటం ప్రారంభించే తినడానికి ఈ లోపల గౌరమితాయి వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చేసారు. వచ్చేసి మీ కాలం కాదు ఇది మా కాలం ఇది కలికాలం గౌరమితాయి పెత్తనం మాది కలికాలంలో మీ వైభవాలు మీ భోగాలు అనేవి మీరు ఇక్కడ ఇక్కడ రామాకండ మీరు మేము నేను ఇలా వాళ్ళు చచ్చి మార్చి చూసేది ఏదో చిన్న కొట్లాటలాగా అవుతుంది ఏదో నలుగురు కనబడుతున్నారు ఇక్కడ గౌరణితాయ కృష్ణ బల్లాలు అని చెప్పి అట్లా ఒకటి రెండు మాటలు కనబడేప్పటికీ అడిగేది నిమాయి పండితుని నిమాయి అట్లా కారణం ఇదే నాకు భ్రమ అంటే వాళ్ళు నవ్వేవాళ్ళు నా తనేవాడు వండితే కృష్ణబల్లారు ఎందుకు తిండ్రు. అదే రకంగా చైతన్య మహాప్రభు ఇంట్లో తిరిగాడేవాడు. చైతన్య మహాప్రభు పాదాలకు కూడా కృష్ణ బలరాముల పాదాలకు ఉండేటువంటి శుభ చిహ్నాలే ముద్రలే ఉండేవి కదా. భగవంతుడి పాదాలకి అంకుశం మేనం పతాకం చక్రం ఇట్లా పద్మం భగవంతుడి పాదాల్లో 14 చిహ్నాలు ఉంటాయి. అప్పుడప్పుడు శచిమాతకు భ్రమ కలిగేది నేను ఇంట్లో చైతన్య మహాప్రభు తిరిగాడు వాడు అవి తెలుసు కృష్ణ బల్లాలి చరణారవిందాలకి ఈ రకమైన చిహ్నాలు ఉంటాయని. కానీ వాత్సల్య భావం కారణంగా పుత్రప్రేమ కారణంగా ఎప్పుడు చైతన్య మహాప్రభు భగవంతుడు అనేటువంటి ఆలోచన నాకు వచ్చేది కాదు. కానీ ఆయన పాదాల్లో కూడా ఇవే ముద్రలు ఉన్నాయి కదా. అది ఎప్పుడైనా పాద ముద్రలు పెట్టి అవి కనపడేది ఆమె శ్రోత పడిపోయేది నా ఇంట్లో కృష్ణ బల్లం నిజంగానే తిరుగుతున్నాను లేకపోతే ఇట్లా ఇట్లా కనపడుతున్నాయి ముద్రలు. కట్ పాయింట్ వచ్చి మనం చెప్పుకుంటుంది ఏం చెప్పుకుంటున్నా అంటే మనం ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నట్లయితే మనకి హాని ఇతరుల కోసం మనం పనిచేయచ్చు భగవంతుడి సేవకు అంతు లేదు. ఎంతైనా సేవ చేయొచ్చు భగవంతుడికి ఎంతమంది ఎంతకాలం చేసినా కూడా నేను భగవంతుడికి ఏ రోజు కారో సేవలు ఏ రోజుకి ఆ రోజు భగవంతుడికి ఏర్పాటు చేస్తూ ఉండాలి. మనం నామమాత్రకు సేవ చేసి మనం భక్తులు అనుకుంటూ గమ్మునట్లయితే వెళ్ళి మనం భక్తి మార్గం నుంచి వైదొలుగుతాం, తొలగిపోతాం. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నటువంటిది మనిషి బాల్యకాలంలో ఉన్నప్పుడు ఏం పని చేయలేడు, మళ్ళీ ముసలితనం వచ్చినప్పుడు మళ్ళీ ఏం పని చేయడానికి పనికిరాడు. ఈ శరీరం మనం వయసులో ఉన్నప్పుడు పనిచేసినట్టుగా ఈ శరీరం మనకి తోడియదు. కానీ మనిషి వయసులో ఉన్నప్పుడు ఎవరి కోసం పనిచేయాలా, ఎలా పనిచేయాలా తెలుసుకోవాలా. ఇట్లా వయసులో ఉన్నప్పుడు మనం అలా పనిచేయగలిగితే శరీరం పనికి రాకుండా పోయినా కూడా మనకి ముందు చేసినటువంటి భగవంతుడి సేవల కారణంగా మనకి అలవాటైపోతుంది. అందుకే మందిరం క్లీన్గా ఉండి అలవాటైపోతే మన ద్వారా మందిరం గబ్బు పడుతూ ఉండడం చూడడం మన వల్ల కాదు, అలవాటైపోతుంది. ఓపిక లేకపోయినా కూడా అలవాటు, క్లీన్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఇట్లా మనిషికి అలవాటైపోతుంది. దాని ద్వారా ఆలోచనలన్నీ కూడా భగవంతుడు. కాబట్టి మనకు ముసలితనం వచ్చినప్పుడు మనం పనిచేయలేక మొదలుపెట్టినా కూడా మన ఆలోచనలు మాత్రం భగవంతుడి వైపు పోతూ ఉంటాయి. మానసిక సేవ, కూర్చుని శరీరం వల్ల కావటం లేదు కానీ కూర్చుని భగవంతుడికి ఏదైతే మనకు అలవాటైపోయింది భగవంతుడు ఆ సేవను కూడా స్వీకరిస్తాడు. దానికి భగవంతుడు భావాలను స్వీకరిస్తాడు. మనం పనిచేసి భావం సరిగ్గా లేకపోతే మన సేవను భగవంతుడు స్వీకరించడు. మనం పనిచేయకపోయినా సరైనటువంటి భావాలను కలిగి ఉంటే అహంకారం లేకుండా భగవంతుడి ప్రతి పూర్తి నమ్మకం ఉండి చేస్తుంటే సంసారపు నియమం గురించి ఇక్కడ చదువుతున్నాడు. సంసార నియమం ఆది శంకరాచార్యులు కూడా ఆయన భజగోవిందం ప్రార్థనలో ఇలాంటిదే ఆయన చదువుతాడు. మన శరీరం మూలపడినా కూడా ఆశాపిండం అనేటువంటిది మనకి కాళ్ళు వణుకుతూ ఉంటాయి, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, జుట్టు నెరిసిపోతూ ఉంటుంది. అయినా కూడా మనకి సంసారపు ఆసక్తి అనేటువంటిది చావదు. అది కనీసం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా నేను ఈ పరిస్థితుల్లో కూడా ఆసక్తి పెట్టుకుని ఏం చేయగలను, నాకు ఏం గతి పడుతుంది అనేటువంటిది మనిషి ఆలోచించాలి. అంటే వైష్ణవ సంప్రదాయం అంటే మనం వైరాగ్యం కోసం పనిచేయాల. వైరాగ్యం అంటే పనిచేయక్కర్లేదని, కానీ మనం వైరాగ్యం కోసం కూడా పనిచేయాల. భగవంతుడి కోసం పనిచేయడం వల్ల మనకి వైరాగ్యం కలుగుతుంది, భగవంతుడి కోసం పనిచేయడం వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది, భగవంతుడి కోసం పనిచేయడం వల్ల మనకి ప్రేమ కలుగుతుంది, భక్తి కలుగుతుంది. కాబట్టి పని చేయాల, కానీ ఎలా పనిచేయాలా, ఎవరి కోసం పనిచేయాలా. ఆది శంకరాచార్యులు కూడా అన్నాడు ఏ రకంగా చెరువులో నీళ్ళు ఉన్నంత వరకు కప్పలు ఉంటాయి కదా, చెరువులో నీళ్ళు అయిపోయినాయంటే కప్పలన్నీ కూడా చెరువు వదిలిపెట్టేసి ఇంకో చోటి వెతుక్కుంటాం. అదే రకంగా సంసార జీవితం అంట, మనం పనిచేయగలిగినంత వరకు, డబ్బు సంపాదించినంత వరకు ఇంట్లో వాళ్ళంతా మనల్ని గౌరవిస్తూ ఉంటారు. మనం పని చేయగలిగినంత వరకు డబ్బు సంపాదించాలి. ఎప్పుడైతే మనం డబ్బు సంపాదించలేమో, ఎప్పుడైతే మనం పని చేయలేమో, మనల్ని వాళ్ళు అసహించుకుంటూ ఉంటారంట. ఈ తప్పేం కాదు, వాళ్ళ ఈ సంసారం నేను ఈ సంసారంలో పనిచేస్తున్నంత వరకు మనకి పేరు పలుకుబడి పని చేయలేకపోతే మనం వాళ్ళకి భారకట. అలాగే మనం డబ్బు సంపాదించినంత వరకు మనం అంటే వాళ్ళకి ప్రేమ, మన వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. మనం డబ్బు సంపాదించలేకపోతే వాళ్ళు మన అసమర్థుడిగా మళ్ళీ వాళ్ళు పట్టించుకోకుంటారు. నిజానికి మనిషి ఈ కుటుంబాన్ని ఇవన్నీ పెట్టుకుని కుటుంబ జీవితం అంటేనే మనం వెతుకులాట. భార్య ఆశిస్తూ ఉంటుంది, ఈయన బంగారు గాజులు కొనియాలా, ఈయన పట్టుబట్టలు కొనియాలా, అది చేయాలా చేయాలా, లేకపోతే భర్త నన్ను సుఖపెట్టిందే ఉంది. ఇంకా భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు భర్త ఆశిస్తూ ఉంటాడు, నాకు ఇట్లా సేవ చేయాలా అటు సేవ చేయాలా, సేవ చేయలేకపోతే ఇక్కడ చక్కటి ఉదాహరణ ఇచ్చాడు నిన్నటి శ్లోకంలో. రైతులు ఎద్దుల చేత పని చేయించుకుంటూ ఉంటారు, ఎద్దు ముసలిదైపోతే దానికి తిండి కూడా పెట్టకుండా బజార్లో వదిలేస్తారు. ఇంకా దీన్ని తిండి పెట్టడం దండుగా దీన్ని బజార్లో వదిలేస్తే అదే అటు ఇటు తిరిగి తిండి తింటారు. అదే రకంగా మనం దివ్య చైతన్యంలో లేనప్పుడు మన ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. ఎవరన్నా మనకి మన కోసం పనిచేస్తున్నంత వరకు, మన కోసం డబ్బు ఖర్చు పెడుతున్నంత వరకు వాళ్ళు మనకు కావాల్సినటువంటి వాళ్ళు అట్లా కానట్లయితే మనం వాళ్ళని కించపరుస్తాం, వాళ్ళని మనం గుర్తించాం. కానీ భక్తులు అట్లా ఉండకూడదు. భగవంతుడు భక్తులు, భక్తులు అభక్తులు, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంతా కూడా అభక్తులు ఎవరైతే ఆత్మజ్ఞానం లేకుండా ఉంటారు. కానీ ఆత్మజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు లేదా భగవంతుడు వాళ్ళు ఎలాంటి, మనం భగవన్నాము అంటే భగవంతుడు మనల్ని శాశ్వతంగా, ఇతను నా నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి నేను ఇతన్ని ఉద్ధరించాలా. అదే భక్తులు వాళ్ళు బయట వాళ్ళు భగవంతుడికి మందిరానికి ఏదైనా సేవ చేసినట్లయితే వాళ్ళు నేను ఇతనికి రుణపడి ఉన్నాను, ఎందుకంటే నేను ఇతని నేను సేవలు స్వీకరించాను. వెనకాల కూడా ఒక స్టోరీ చెప్పుకున్నాం. భక్తుడైనటువంటి వాడు ఇతరుల దగ్గర నుంచి అతనికి ఏమన్నా సేవ అందినట్లయితే, ముట్టినట్లయితే అతను దాన్ని రాతి మీద చెక్కినట్లుగా రాసి పెట్టుకుంటాడు. రాతి మీద చెక్కితే పోకుండా ఉంటుంది కదా. కానీ మనం ఇతరులకు ఏమైనా చేసినప్పుడు మనం నేను వాడికి ఇది చేసిన వాడికి ఇది ఇచ్చిన ఇట్లా అనుకోవడం, ఏంటంటే నీటి మీద రాయడం. మనం నీటి మీద రాస్తాం, నీటి మీద రాస్తే రాసిన వెంటనే కూడా అది తుడుచుకుపోతుంది కదా. కాబట్టి భక్తులైనట్టు మామూలుగా సంసారంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు, మనం ఎవరికైనా అప్పిచ్చినట్లయితే 10,000 మనకి అది ఎప్పుడు కూడా గుర్తుంటుంది, మనకి మర్చిపో. మనం వాళ్ళకి సంబంధించిన మనుషులు కనిపించినా కూడా మనం పలానా వాడికి నేను వాళ్ళకి సంబంధించిన మనుషులు కనిపిస్తే వాడికి 10,000 గుర్తుంది మనకి. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పోతాంటే వాడి బండి బజార్లో పోతే వాడికి 10,000 ఇచ్చింది, వాడికి 10,000 ఇచ్చింది గుర్తుంటాం. కానీ మనం వాళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే మనకు అది గుర్తుండదు వాళ్ళకి, అది వాళ్ళకి ఈ టైంకి వెనక్కి ఇవ్వాల వాళ్ళు మనకి ఇచ్చారు, తర్వాత వాళ్ళకి ఇస్తామని డేట్కి ఈనప్పుడు వాళ్ళు వస్తే వీడియో వెనకాల పడ్డాడు ఇట్లా అనుకుంటాం. ఇచ్చేప్పుడు మనం ఎంతో మన డబ్బులు ఇస్తున్నట్టుగా బాధపడతాం, వెనకాల ఆయన డబ్బులే మనం తీసుకున్నాం వెనక్కి ఇచ్చేయాలా, మనకి బాధ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే ఎగ్గొడితే సరిపోదా అనే పద్ధతిలో ఆలోచిస్తుంటాం. దానికి వైష్ణవ సభ్యత అంటే మనం ఇచ్చింది గుర్తుపెట్టుకోకుండా ప్రభుపాద స్వామి చెప్పేవాడు, మనం ఎవరికైనా అది ఇచ్చినప్పుడు అది అతను అరువుగా తీసుకున్నా కూడా, మళ్ళీ వెనక్కిస్తా అని చెప్పి తీసుకున్నా కూడా, భక్తులైన ఇచ్చేప్పుడు అతనికి అవసరం నేను ఆదుకుంటున్నాను కాబట్టి అతను తనంత తాను ఇచ్చినట్లయితే పర్వాలేదు, ఇవ్వకపోయినా కూడా దాన్ని తనకి ఇవ్వాలనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఇచ్చినప్పుడు దాన్ని కలికాలంలో అవుతుందంట. ఎవరికైనా ఏదైనా ఇస్తే అది 90% మళ్ళీ మనకి వెనక్కి రాదు, మనం కోర్టులు పోయి గొడవలు పడి సంబంధాలు జడగొట్టుకుని ఇట్లంతా కాబట్టి ఏదైనా మనం ఇచ్చేసినట్టయితే ఇంకా ఆయన మంచివాడైతే వెనక్కిస్తాడు, లేకపోతే పర్వాలేదు రాకపోయినా కూడా నేను దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనే పద్ధతిలో. అదే రంగ ఈరోజు శ్లోకంలో ఇక్కడ ఒక ఆత్మగౌరవం ఉండేటువంటి వ్యక్తి ఇతరుల నుంచి తీసుకోవడానికి అతను సంకోచిస్తాడు, సిగ్గుపడతాడు, లేదా విలువలు తెలుసు మానవ జన్మను ఇతరులకు ఇచ్చేటువంటి అలవాటు చేసుకోవాలా, తీసుకునేటువంటి అలవాటు తగ్గించుకుని ఇచ్చేటువంటి అలవాటు, అటువంటి వాళ్ళు జీవితంలో సుఖపడతారు. ఎందుకంటే వాళ్ళు ఇతరుల నుంచి ఆశించడం లేదు కాబట్టి ఇతరులకి అంత ఇంత ఇవ్వగలిగి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సుఖాన్ని చూసినప్పుడు ఇచ్చిన వాడికి కూడా అతనికి సమయానికి ఆదుకోగలిగాను. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి పాయింట్ వచ్చి మనం ఈ విలువలన్నీ పట్టించుకోకుండా సంసారంలో మనం భోగాలు అనుభవించడానికి వచ్చినా కూడా కామన్ సెన్స్ మనకు ఉంటే, సామాన్య జ్ఞానం ఉన్నట్లయితే మనం కనీసం 50 ఏళ్ళు వచ్చేప్పటికి ఇక్కడికి ఆ మాత్రం అనుభవం రావాలా, ఈ భోగాలు అనేటువంటి దొరికేటి కాదు, ఈ సంపాదనకి ఒక అంత అనేటువంటిది లేదు, ఈ స్వార్థానికి ఒక పరిమితి అనేటువంటిది లేదు, మనం ఎంత తీసుకున్నా కూడా అది ఈ మాయ యొక్క ప్రభావం అంట. మనం ఒకసారి తీసుకుని అలవాటు చేస్తే ఎంత తీసుకున్నా కూడా మన కడుపు నిండదంట, ఇంకా ఇంకా ఇచ్చేటువంటి అలవాటు చేసుకున్నట్లయితే మనం మన దగ్గర ఇయ్యగలిగినంత ఇయ్యగలిగినంత ఆ రకంగా మనం సాటిస్ఫాక్షన్ పొందగలుగుతాం. ఇక్కడికి చదువుతున్నాడు గృహమేది గృహస్థుడు, గృహంలో ఆసక్తిగా ఉన్నటువంటి వాడు వాటిని అతని గృహమేది అంటాడు. ఆ వ్యక్తి మర్యాదలన్నీ కూడా మర్చిపోయి వెనకాల కూడా మనం చెప్పాం మనకి ఏది అలవాటైతే అది మనకి మర్యాద కాదు తప్పు. ప్రారంభంలో మనకు కొద్దిగా కానీ అలవాటైపోయిందంటే మనం ఇంకేం పడిచుకో. కాబట్టి ఒక వ్యక్తి గౌరవంగా బతికేటువంటి వ్యక్తి అందరికీ సంపాదించి పెడతాం, అందరికి చూస్తాం, ఆ తర్వాత అతను తప్పుడు ఆలోచనలు, నేను వీళ్ళకి సేవ చేశాను కాబట్టి నాకు వీళ్ళు సేవ చేయాలా, లేదు మనం ఓపుకున్నంత వరకు ఇతరులకు సేవ చేయాలి, కానీ ప్రతిఫలంగా వాళ్ళు కూడా మనకి సేవ చేయాలని ఆశించడం అది మన చేతుల్లో లేదు. మనం ఆశించడం కూడా తప్పు. దానికి మనం ఈ సంసారం నుంచి బయటపడాలంటే ఏంటంటే రుణానుబంధాలు, ఈ సంసారం రుణానుబంధాలు, ఇక్కడ ఎవరికి ఎవరు కాదు రుణాలు. ఎవరు నిన్న విజయవాడ వస్తున్న చోట ఒకళ్ళ ఇంట్లో పరిస్థితి అయింది, అతనికి ఆ పిల్లవాడికి నిన్న మీతో కూడా అంటున్నాను కదా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇన్ని కూడా రుణాలు మనం ఎవరికి ఎంత ఇవ్వాలి అని వచ్చి టైంకి మన వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మనిషి సంసారంలోకి వచ్చినప్పుడు నేను సుఖపడాలా, నేను తీసుకోవాలా, నేను సంపాదించాలా, ఇటువంటి వాళ్ళు ఈ సంసారం నుంచి బయటపడలేరు. మనకి మానవ శరీరం దొరికింది, నాకు రుణాలు ఉన్నాయి, మనకి రుణం లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా అన్నారు ఆయన ఒక ఆయన విఆర్ఎస్ తీసుకోవడానికి అప్లై చేశాడు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని స్వామి మేము వయసు ఉన్నప్పుడే కొద్దిగా భక్తి మార్గంలోకి వచ్చి భాగవతం చదువుకోవడం, భగవంతు అంతే కదా ముసలితనం వస్తే మనం వంగుంటే నిలబడలేము, నిలబడితే కూర్చోలేము, నడు వంగదు. అంటే ఆయన కొద్దిగా వయసు ఉన్నప్పుడే మనం తొందరగా బయటకు వచ్చి అంత ఎంతో మనం భగవంతుడికి సేవ చేసుకొని ఆయన విఆర్ఎస్ అప్లై చేశాడు. కానీ బలవంతంగా విఆర్ఎస్ వాళ్ళు ఇవ్వకుండా ఇంకా పని చేయాలా అంటే ఇంకా మనకి ఈ రుణాలు తీరలేదు. అదే రకంగా మనకి సంసార వాసనలు, సంసార వాసన కుటుంబంలో మనం ఓపికన్నా లేకపోయినా పని చేయాలా, ఎంత చేసినా కూడా కుటుంబంలో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సంసారం యొక్క పద్ధతి ఇది, ఇన్ని రోజులు చేసింది పోయి ఈరోజు నాకెందుకు టైంకి భోజనం పెట్టలేదు, ఈరోజు నాకెందుకు సేవ చేయలేదు, చేసిందంత పోయి కృతజ్ఞత. అటు వైష్ణవులు అయితే కానీ సంసారంలో మానవ సంబంధాలు తగ్గ ఉండవు. వైష్ణవులు అయితే మామూలు మందిరాల్లో మనం భక్తులు చేరినా కూడా నేనెందుకు చేయాలి, వాడు చేయించాలా, ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం దాసుడు అవడానికి వచ్చే ముందు కనుక సేవ చేయాల్సి ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం పని తప్పించుకోవడానికి చూస్తుంటే మనల్ని అవమానం చేసి మనం తిట్టి పని చేస్తూ ఉంటారు. మనం నిజానికి మనం సేవ చేస్తూ ఉంటే వైష్ణవులు ఎట్లా ఉంటారంట, వైష్ణవులు ఏదైనా పని ఉంటే నేను చేయాలి నేను చేయాలి అటువంటిప్పుడు ప్రశాంతంగా అందరూ కూడా ప్రేమగా పని పంచుకుని వాళ్ళకి ఈ పని చేయాలి ఈ పని చేయాలి అంతే కదా. పనికి అందరూ కూడా రెడీగా ఉంటే అప్పుడు మనకి వ్యక్తుల మధ్య ప్రేమ అనేది కలుగుతుంది. అట్లాగని వాడి మీద చేయాలి వీడి మీద చేయాలి వీడి మీద చేయాలి అంటే మనలో తేడాలు వచ్చి మనం అవమానం పాలి ఆయన కూడా పని చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంది, ఈ సంసారంలో మనం మన రుణాలు తీర్చుకోవడానికి, ఈ సంసారంలో మనం భగవంతుడి సేవకుడు అవడానికి పనిచేయడం తప్పదు. మనం దేవుడి కోసం పనిచేయకపోతే, ఒక ఆయన అన్నాడు, ఆయన భక్తుడే, ఏం మీరు రిటైర్ అయిపోయినారు, ఈ పిల్లకాయలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి మీ మనవలు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మీరు ఇంకా భగవంతుడి సేవలోకి వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఓపికన్నంత వరకు అని చెప్పి పని చేయించుకుంటూ ఉంటారు. పిల్లాడిని ఊళ్ళో కూర్చోబెట్టి వేరే పని చేయలేదు, పిల్లలు వెళ్ళి మనవాడు వెళ్ళి కూర్చోబెట్టి చూసుకుంటా ఉండు, లేదా అక్కడ దాకా పోయి రోజు పాల ప్యాకెట్ తీసుకురా, రోజు దాకా పోయి పాల ప్యాకెట్ తీసుకు, కొద్దిగా ఓపికన్నా కూడా ఏదో పని చేస్తూ ఉంటారు కదా. నిజానికి సభ్యత ఉన్నటువంటి కుటుంబం అయితే మనం మనమే తల్లిదండ్రులు చెప్పాలా, మీరు ఎన్నాళ్ళు మాకు సేవ చేశారు, ప్రశాంతం కూర్చొని భజన చేసుకోండి, భగవన్ నామ జపం చేసుకోండి, చదువుకోండి, మీ జీవితాన్ని తయారు చేసుకోండి, మళ్ళీ జన్మలు లేకుండా. కానీ మనకి భోగాలు అలవాటైనట్లయితే తల్లిదండ్రులు ఇంకా కాళ్ళు చేతులు ఆడుతున్న వాళ్ళతో దాన్ని సేవ చేస్తారు కదా, ఇంకా 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 దాన్ని మనం టీవీ దగ్గర కూర్చోవచ్చు ఆయన పంపించి ముసలాండి బాల్ చేయడానికి, ముసలాండి మన ఒళ్ళో కూర్చోబెట్టి మనం టీవీ దగ్గర కూర్చోడానికి కదా. కాబట్టి ఈ కుటుంబ జీవితం వికటంగా మనకి చేదుగా దెప్పుకుంటూ తిట్టుకుంటూ బతకడం ఇట్లాంటి పరిస్థితిని తప్పాలంటే ఏం చేయాలా, మనకి వైష్ణవ కల్చర్ మనం ఈ సంసారంలో మనం పనిచేయడానికి వచ్చినాం, మనం భగవంతుడికి సేవ చేయాలా, ఇతరులకి సేవ చేయాలా, అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు కదా. మన ఇతరుల నుంచి ఆశించినప్పుడు మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, వీడెందుకు నేను ఎంత చేసినా నా కోసం ఏం చేయలేదు, ఇతను నాకేమీ లేదు అని అంటాం. కానీ వైష్ణవులు అయినప్పుడు వాళ్ళు ఇవన్నీ భరించుకోకుండా మన ద్వారా ఇతరులు ఏమైనా అయితే చేసుకుంటూ పోతూ ఉన్నారు. వైష్ణవులు ఏమైనా పొగిడినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది మీ మంచితనం, మీ మీ పొగడ్తలకి మేము అర్హులం కాదు, మమ్మల్ని ఎవరు పొగడాల్సిన అవసరం లేదు, కానీ మీ మంచితనం వల్ల నేను మంచాడు కాబట్టి మిమ్మల్ని పొగడాలని కాదు, నేను అయోగ్యుడైనా కూడా మీ మంచితనం వల్ల నాకేదో గుర్తింపు అట్లాంటి దాన్ని అల్ప సంతోషి వైష్ణవులు వాళ్ళు అల్ప సంతోషులు. ఏమన్నా వాడికి చిన్న చిన్న ఏదైనా కూడా చేసినా కూడా తను నాకు అసలు చేయవలసిన అవసరం లేదు, కానీ ఇతనికి మంచి వ్యక్తి అవ్వడం వల్ల ఆయన ఈ రకంగా సేవ చేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాశ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుత్వానికి